Brothers, good morning. It's good to be here once again.
Good morning.
Isn't it wonderful that we can have a concentrated time where we're focused on the Word of God? God has a purpose, and that purpose spans from eternity past to eternity future.
దేవుడు మానవుని పట్ల ఒక సంకల్పం కదా ఉద్దేశం ఉంచాడు, అది జరిగిపోయినా యుగంలో కానీ అక్కడ నుంచి ఇక రాబోతున్న నూతన యుగంలో కదా, దాంతో మొత్తానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని మానవుని పట్ల ఉంచాడు.
Right now we are living in what we call the age of grace, or another name for that is the church age.
చూడండి, ఇంకో విషయం మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం చెప్పండియ్యా? ఇదే కాలం, కృపాకాలం కదా, లేకపోతే సంఘకాలం కదా, వేసవకాలం.
What season is this? Summer season.
Okay. Hallelujah. Okay, so brothers, we are burdened to talk about the Lord's second coming, and we are going to continue to share more verses along that line.
కాబట్టి మనం ఏం చెబుతున్నామంటే, ఆ గడిచిపోయిన కృపాకాలం నుంచి కానీ గడిచిపోయిన యుగము రాబోతున్న మధ్యలోటువంటి సంఘ కాలము లేక కృపాకాలంలో మనము కొన్ని ఆత్మీయ సంగతులు మనం నేర్చుకుందాం.
Last night, Brother Tom Finley shared out of Luke chapter 21.
మరి గత రాత్రి సహోదరుడు టామ్ గారు లూకా 21వ అధ్యాయం కొన్ని విషయాలు తెలియపరిచాడు.
We're not going to repeat, but I just want to say that this set of verses in verse 34 through 36 spoke to my heart very deeply last night.
34 through 36 of Luke chapter 21.
I was very touched when he defined the word drunkenness. It doesn't refer to physical drunkenness, but just having too much of this world, too much of the pleasure, and an overload of all the worldly pleasures.
మత్తువలను ఐక విచారం అంటే ఇక్కడ తిండి వలన మత్తు వలన అంటే కారణంలో లేకపోతే ఇంకో చేయమని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే ఇహలోక సంబంధమైన అన్ని కూడా మనం లోపలికి నెట్టుకుంటా ఉన్నప్పుడు ఏమిటంటే మనం మత్తులం అయిపోతాం. ఎన్ని కూడా చూస్తున్న ఒకసారి మన గుండె అలసిపోయి ఉండిపోయి మనం మత్తులు అయిపోయి ఏం చేస్తున్నాం అని తెలియని పరిస్థితిలో ఉంటాం.
These verses tell us that a trap is coming to the entire inhabited earth, and that trap is the day of the Lord.
కాబట్టి ఈ వర్షం ఎందుకు కూడా చూస్తున్నట్టు మనకి ఏమర్థమవుతుందంటే, ఒక విచారమైన సంగతి ఏంటంటే సాతాను మనందరూ కూడా మత్తులో పడేస్తారు. మత్తులో పడేసి దేవుని రాకడ సమయంలో మనను దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా మనను పాతాలలో తీసుకోవడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు, మత్తులుగా చేస్తున్నారు మాత్రమే.
And we know that just before the Lord's second coming, there will be this event called the Great Tribulation, which will be a great trial and a very, very difficult time for the entire earth. So I was very touched also with verse 36. Brothers, we have to have a life where we are praying continually.
కాబట్టి 36వ వచనం మనం చూసినట్టయితే మనకు జీవము కావాలి కదండి, ఎందుకంటే దేవుడి జీవం మనం లేకపోతే ఈ సమయం మనం కట్టుకోలేము, పాపంలో పడిపోతాము.
And as we are alert and as we are in prayer in a daily way, that will strengthen us and make us worthy to be those who are raptured to stand before the Son of Man.
కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎవరైతే దేవుని ఎదుట ఈ ఎక్కబడిన తర్వాత దేవునితో పాటుగా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అంటే రెండో రాకడలో భూమి కానీ వచ్చేటప్పుడు మనం వాళ్ళు ఎదుర్కోవటానికి ఎట్లా ఉండాలంటే ప్రార్థనతో మెలకుతో ఉండాలి, ప్రార్థన చేస్తూ మెలుగుతో ఉండి ప్రభుడు రాకంటే భూమి మీద తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది.
So my burden this morning is to share on prayer in light of the return of Jesus Christ.
దేవుడు రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం ఏ విధంగా సిద్ధపడుతున్నామో సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నామో మనం ఆలోచన చేసుకోవాలి.
Let's all turn to Luke chapter 18, beginning with verse 1.
18 ఒకటి చదువుకున్న లూకా సువార్త 18 ఒకటి చదవండి.
This is Jesus telling his disciples that they should always pray and not to lose heart.
చూడండి, ఇక్కడ ఉపదేశం ఏం చూస్తున్నామంటే విసుగక నిత్యము ప్రార్థన చేయమనే విషయం మీద దేవుడు మాట్లాడుతున్నాడు.
And then in verse 2 through 5, he tells us about a certain city. There's an unrighteous judge and there's a widow that comes, and basically through her persistence she eventually gets legal protection.
ఇక్కడ 2, 3, 4, 5 మనం చూసుకుంటే ఇక్కడ ఒక విధవరాలు అన్యాయస్తులైన న్యాయాధిపతి కదండి. కాబట్టి ఇక మనం చూస్తున్నట్టయితే ఇతను ఏ విధంగా న్యాయం చేస్తున్నాడో ఆ విధవరాలు పట్ల మనం గమనిద్దాం.
In verse 2, when she asks for protection, she comes to the judge, and then in verse 3 and 4, it says he was unwilling to help her, but eventually through her bothering and her persistence, she got what she was asking for.
So, ఈ దేవుడంటే ఈ విధవరాలు తనకును తన భర్తకును న్యాయం చేసుకుని అడుగుతున్నప్పుడు ఈ అన్యాయస్తుల న్యాయపతి లక్ష పెట్టకయు వెనకయు ఆమెను సరిగ్గా గుర్తించట్లేదు. అయితే ఈమె పదే పదే వెళ్ళి ఆమెను ఆయన అడగడం వల్ల ఆయన విశ్వసింది, ఇదిగో ఈమెకి న్యాయం చేయండి అని చెప్పి ఆయన చెప్పినట్లుగా మనం అందిస్తున్నాం.
Isn't it interesting that we have a God who loves us to come to him again and again and again and again?
చూడ, మనం ఒక ఆలోచన గమనిస్తుందా, మన మనసుకి మన దేవుడు లేక యేసు ప్రభువారు మనతో ఉండాలని మనతో సహవాసం చేయాలని ఎన్నో రీతులుగా మళ్ళీ మళ్ళీ మన మధ్యకు వచ్చి మనకు న్యాయం చేయాలని దేవుడు ఇష్టపడుతుంటే మనకు దేవుడి దగ్గర రాలేకుండా దేవుడు దూరంగా తెలుస్తూ ఇప్పుడు దేవుడు అన్యాయస్తుగా మనం మాట్లాడుతున్నాం.
He loves our persistence and he's looking for our persistence in the way of prayer, coming to him every day.
ఆయన ఎదుర్కొనే విధానంలో దేవుడు మనం ఇష్టపడుతున్నాం కదండి. ఎందుకంటే ఆయన మన ప్రార్థన ఇస్తే అంగీకరిస్తాడు, మన సహవాసాన్ని అంగీకరిస్తాడు కదండి, మన భక్తిని అంగీకరిస్తాడు. కాబట్టి మనం ఎన్ని విధాలుగా దేవుని ఎదుర్కోవచ్చో, ఎన్ని విధాలుగా దేవుని మనం చూడొచ్చో, దేవుడు అన్నిటికీ మనకు ఆహ్వానిస్తున్నాడు.
Let's read verse 7 together. We have a brother read verse 7.
Yes. Thank you, sir.
Brothers, we are his elect, and he is wanting us to come to him day and night. Day and night, just like this widow did to the unrighteous judge.
కాబట్టి ఆ విధవరాలు ఏ విధంగా ఆ అన్యాధిపతికి వెళ్ళి మొరబెట్టుకుందో నాకు న్యాయం తీర్చాయని, అదేవిధంగా మనము కూడా దేవుడి దగ్గర దేవారాధులు కదలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన దగ్గర మరణించేందుగా ఆయన వస్తాడు. దేవుడు హల్లెలూయా.
Now we come to verse 8.
ఎందుకు వస్తుంది ఎందుకు? Yes.
It's interesting that he ends these set of verses with a question. When the Son of Man comes, will he find faith on the earth?
చూడండి, ఆ తర్వాత ప్రశ్న మారుతుందా? ఉత్తరించిన ప్రశ్న మారుతుంది కదా. ఏమిటంటే అంటే ఆయన వచ్చినప్పుడు దేవుడు విశ్వాసులను కనుగొన్నాడు.
The literal Greek means the faith.
చూడండి, దాని అర్థం ఏంటంటే
the faith
అంటే విశ్వాసం అంటే ఏదో కాదు, అసలు విశ్వాసం అనేది దేవుడు కనుగొంటాడు మనుషులు ఆయన వచ్చినప్పుడు.
Obviously, the Lord wants our faith to be active. He wants us to be people that believe him for everything. And as we learn what it means to come every day to the Lord for every request, every need, we find ourselves living a life of prayer. This will help guard our heart from the world and from this evil age that we're living in, and it'll keep us in the realm of faith.
కాబట్టి ఆ మాట అర్థమంటే యేసు ప్రభు వారు వచ్చే రాకడ దినాల్లో ఆయన వచ్చే సమయంలో ప్రపంచం ఏ విధంగా ఉంటుంది? చాలా గందరగోళం ఉంటుంది, అక్రమస్తులు విసిరించిపోతారు, ప్రేమ సందారిపోయింది, ఇటు లోపల శాంతి అనేది కనపడదు. కాబట్టి అత్యంత పరిస్థితుల్లో అటువంటి స్థితిలో విశ్వాసం నేను అనుకుంటానా అని దేవుడు చెప్పాడు కదా, ఉంటారు నిజంగా ఆ ఫెయిత్ కాపాడుకునే వారు ఉన్నారా? అది దేవుడు మనకు సహాయం చేస్తారు.
In 1 Peter, excuse me, 1 Timothy chapter 2 and verse 8. He says, I want men in every place to pray.
Kavuna.
Yes,
sir.
Hallelujah.
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 What is prayer?
So prayer is చెప్పండి.
Prayer is an open dialogue, open fellowship with our God.
ప్రార్థన అనేది దేవునితో సంబంధం చేయడం, సంబంధం కలిగి ఉండడం, మాట్లాడటం.
Prayer is learning to commune with him over everything in our life.
మన జీవితంలో అన్ని కూడా మనం దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన అంటే.
Prayer includes intercession. That means praying for others and praying for events on the earth.
కాబట్టి ఇంతకు మొదటి మొదటి రెండవ సెంటర్ ప్రార్థన అంటే దేవునితో అది చెప్పుకోవడం, అందుకు ఒప్పుకోవడం, నీకోసం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయడం, వారి పక్షంగా విజ్ఞాపన చేయడం.
Actually, I must say that whenever I'm here in India, my wife and I were just talking yesterday how touched we are to see the saints here praying many, many times throughout the day.
గమనించండి, నేను అంటే వారు వాళ్ళ సత్యమణి గారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమంటే నిజంగా ఇంతమంది విశ్వాసం, ఇంతమంది సహోదరులు ఈ సహవాసంకి వచ్చి మన కోసం ప్రార్థన చేస్తున్నారు, దేశం కోసం ప్రార్థన చేస్తున్నారంటే నాకెంత మా ఇద్దరు నిజంగా ఏ కూర్చున్నారు ఇదిగా మా హోదరి అని చెబుతున్నారు.
One of the big needs that we have at this hour is to pray for one another.
మనకి ఉన్నటువంటి పెద్ద అవసరం ఏంటంటే ఈ సమయంలో ఈ గడిలో మనం గొప్ప కోసం ప్రార్థన చేసుకోవాలి.
Let's turn to Ephesians chapter 6.
ఎఫెసీయుల 6.
And let's read verse 18 and 19, please.
18 పొందుము.
ఆత్మ వల్ల ప్రతి సమయమందు
కొంచెం
మరియు నేను దేని నిమిత్తము నా రాయబారిన సైతులతో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడను తెలుసుకున్నప్పుడు.
Here we have an exhortation to pray for one another and at all times, and that prayer, those prayers should be in the spirit.
So we pray that we pray for one another and at all times and that prayer, those prayers should be in the spirit.
It's amazing to me, brothers and sisters, I grew up a religious boy when I was a young boy. And we prayed every single day a memorized prayer, and yet I did not even know the Lord Jesus. I had no relationship with him at all.
So ne chintanaga unnappudu kaisthunne aithe meemu edo matha sambandhamaina prarthana chese vidhamuga maatrame chestunname kaani ade prarthanalu maati maati chestu oke maata pade pade chebutu oka edo cheppenu cheyalana vidhanga chestunnam kaani aithe enni prarthana chestuna meenu yesu prabhu maatru eppudu choodaledu.
It's amazing how many religions there are that have some kind of chant, some kind of memorized prayer, and yet there's no contact with the living God.
కాబట్టి చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి, చాలా మతాలు ఉంటాయి కదండి, వాళ్ళందరూ కూడా శాంతి కంటే ధ్యానం చేస్తుంటారు కదా. మనకు తెలుసు కదా రకరకాల గురువులు బాబాలందరూ వచ్చి ప్రార్థన అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఎవరు కూడా నిజమైన సత్యమైన ఒక్క దేవుణ్ణి, ఒకే దేవుణ్ణి ఎవరు చూడలేకపోతున్నారు.
Even the Pharisees who were persecuting the Lord Jesus, persecuting the disciples, ultimately persecuting the church, all of them were praying all the time, and yet they did not know the Lord Jesus and they did not have salvation.
కాబట్టి పరిసయ్యులు కూడా, పరిసయ్యులు అంటే మత గురువులు, దాన గ్రంథాలు తెలిసిన వాళ్ళు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, దేవుని ఆలయంలో ఉండేవాళ్ళు, సమాజంలో దూరుతుండే వాళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారో రోజు ఆలయం దగ్గర నిలబడి అయితే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని చూడలేదు.
In Philippians chapter 1,
Philippians 1,
verse
19,
we have an example of petition for the Apostle Paul.
ఇక్కడ అపోస్తలు పౌలు గారు చేసినటువంటి ప్రార్థన ఉదాహరణ మనం చూస్తున్నాం.
మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా పట్టుమూలమున్నారైనా సరే కాపులమున్నారైనా సరే క్రీస్తు నా శరీరం అందరం ధరపరచబడునని నేను విధులు ఆలోచిస్తూ నిరీక్షిస్తున్న ప్రకారముగా ఈ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుతవలన
Yes. This means that the Apostle Paul had ones that were praying for him in the city of Philippi. Philippians.
అక్కడ వారి కోసం ఉందిరండి, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన నేను దేని గురించి భయపడలేదు, దేని గురించి సిగ్గుపడలేదు, నీ ప్రార్థన నాకు ధైర్యంగా ఉంది అని చెప్తున్నాను.
Paul had the full confidence that these saints were interceding for him and petitioning to God on his behalf, and that would turn out to be his deliverance and salvation.
కాబట్టి దేవుని గురించి కూడా అదే భయం, నాకు భయం లేదు. ఏంటంటే నా కోసం సంఘము విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థన నాకు బలము కాబట్టి నేను ఏ విషయంలో కూడా భయపడను, దిగులుపడను. పైగా దేవుని పరిశుద్ధాత్మ శక్తి నాకు ఉన్నదని ఖచ్చితంగా పౌరుగా చెబుతున్నాడు. హల్లెలూయా.
He says, through your prayers and the provision of the Spirit of Jesus Christ.
మీ ప్రార్థనలు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య సహవాసము నాకు ఉంది కాబట్టి నేను కూడా భయపడుతున్నాను.
Paul had the Spirit living in him every day of his life once he was born again.
చూడండి, దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి అంటే దేవుణ్ణి చూసినప్పటి నుంచి దర్శించినప్పుడు కూడా పౌలు గారు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టే మనం చూడలేదు.
He was a man that wrote a lot about walking in the Spirit, living in the Spirit, and serving in the Spirit.
పరిశుద్ధాత్మను పరిచర్యము, పరిశుద్ధాత్మను నింపబడటము, పరిశుద్ధాత్మను నడవటము, ఆత్మీయ జీవితం అనేది ఏంటో పౌలు గారు చెప్తా వచ్చాడు.
In Romans chapter 8, he talks about the mind set on the Spirit.
రోమ ఇంద్రము చూస్తున్నాం, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మ క్రియలు అది ఏ విధంగా పనిచేస్తుందో ఎన్నో విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్పాడు.
In 1 Corinthians chapter 12 and verse 13, he says we are all made to drink of one Spirit.
చూడండి, మొదటి కొరింథీ 12:13 ఏమంటే మనందరం కూడా ఒకే ఆత్మలో తాగుతున్నాము అని అంటారు.
But he still needed the prayers of the saints.
అయినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుల యొక్క సహవాసము, పరిశుద్ధుల ప్రార్థన బలము నాకు ఎంతో అవసరమని కోరిక చెబుతున్నాడు.
Nobody graduates and becomes so mature in the Lord that they no longer need prayer.
కాబట్టి ఎవరు కూడా మాట అనలేదు. ఏమంటే నేను ఇప్పుడు పరిపూర్ణతలోకి వచ్చాను, డిగ్రీ పొందుతున్నాను, పట్టా పొందుతున్నాను, ఆత్మలోను ప్రార్థనలోను ఇక్కడ ఎవరు సహాయము అక్కర్లేదని చెప్పబడి చెప్పలేదు. మనం ప్రతిదినం నేర్చుకుంటున్నాం అన్నాం.
We can look at another set of verses in Colossians 1.
కొలసీ 1లో మనం ఇంకో మాట చదువుకుందామండి.
Verses 9 through
11. 9 నుంచి 11, కొలసీ 1 9 నుంచి 11 రాసుకోండి. కొలసీ అయ్యా,
అందుచేత ఈ సంగతి మీరు కాకుండా మేము మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక మీరు పొందుతున్న జ్ఞానములు ఆత్మసంబంధమైన వివేకము కలవారు ఆయన చిత్తముగా ప్రశ్నించిన వారుడై ప్రతి సత్కార్యంలో సఫలవచ్చు, దేవుని విషయమైన జ్ఞానములను అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయంలో ప్రభువును సంతోషం పెట్టినట్లు ఆయన తగినట్లుగా నడుచుకోవచ్చుదని ఆనందంతో కూడిన పూర్ణమైన బోధనలు దీర్ఘాశాస్త్రము కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ ఫలంతో బలపరచబడమని తేజవంతమైన పరిశుద్ధుల మాధ్యమంలో వారి వారు మనలను మాతృగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాపూర్వకులు చెల్లించుకోవాలనియు దేవుని వాక్యాలను చదువుతున్నాము.
ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. సో నంబర్ 1,
మొదటిగా మనం గమనిద్దాం,
పాల్ అండ్ టిమోతి అండ్ దోస్ విత్ దోస్ బ్రదర్స్, they continually prayed for the saints in the city of Colossae. They never ceased praying for them.
చూడండి, ఇంకో మరి తిమోతి తర్వాత పేతురు గారు ఇద్దరు కూడా ఇంకా సహోదరులందరూ కూడా ఏం చేస్తారంటే మరి ఈ పట్టణము కొలసీ పట్టణం కోసము వాళ్ళు ప్రార్థన చేయడంలో ఎప్పుడు కూడా విసుగు చెందలేదు.
this really needs to touch all of our hearts, brothers. Including myself.
ఇది గమనించండి, మనం ఒక పట్టణం గురించి కానీ ఒక సంఘం గురించి కానీ ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. ఈ మాట నన్ను ఎంతో తాకింది అంటున్నాను.
What was the prayer that Paul prayed for these brothers and sisters?
He is all this all about the Paul garu yemi prarthana chesaru vaaga chudandi aithe akkada yemi maataka vaaru chudandi.
He prayed that they would be filled with the knowledge of the will of God.
దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానంతో నింపున్నట్లుగా ఆయన ముందుగా ప్రార్థన చేశాడు.
He prayed that they would have spiritual wisdom and spiritual understanding.
పరిశుద్ధాత్మ శక్తితో వారు జ్ఞానం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ తెలివి వారికి కావాలని ప్రార్థన చేశాడు.
He prayed that their walk would be a walk that was worthy of the Lord.
వారు నడిచే నడక దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని ప్రార్థన చేశాడు.
And he also prayed that they would be pleasing to him in all respects, bearing good fruit in every good work.
And they should all suffer under the rule, kada devudu agram korukuntunnaru.
And then he prayed again, increasing in the knowledge of God. Notice his focus on an increased knowledge and understanding of God and his will.
Kabattu devuni gnanamu cheta vallu nadustunnattuga దేవుని జ్ఞానంలో సఫలమవుతూ అభివృద్ధిలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ రోగాస్తంగా కాదండి.
It's very possible to be born again and yet lack spiritual understanding and spiritual knowledge.
చూడండి, మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన తెలివి మనకు కావాలంటే మన ఆత్మపూర్ణంగా ఉంటేనే ఎందుకు కూడా మనకు జరుగుతుంది. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానం మనకు వచ్చింది కానీ దానివల్ల మనం ఏమి సంపాదించుకోలేదు.
This is why we're in the word of God every day during this conference.
కాబట్టి బైబిల్ క్లాసులో మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాం, తెలుసుకుంటున్నాం.
But if we are speaking and these words are falling on the floor or falling on deaf ears, then there is no increase of the knowledge of the Lord.
కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు మన మధ్య ఎత్తబడుతున్నప్పుడు, లేకపోతే మన దగ్గర చెప్పబడుతున్నప్పుడు అది నేల మీద పడిపోతుంటేనో, లేకపోతే చెవిని గలబడుతుందో తనుకున్నట్టుగా ఉంటే ఏమి రాదు. గమనించండి, దేవుని మాటలు చాలా జ్ఞానము కలవి, దైవికమైన మాటలు మనుషులను చాలా బలపరుస్తుంది. కాబట్టి మన మాటలు గమనించుకుందాం.
So we need to be continually praying for one another that the Lord would open our eyes, open our understanding concerning all the things that are being shared in these meetings.
కాబట్టి మనం దైవమును పొందాలి, తెలుద్దాం, దేవుని అడుగుదాం, దేవ సహాయం చేయ ప్రభు అని, దేవుడు మనకు సహాయం చేస్తాడు.
Finally, in verse 11, we need to be strengthened with all power according to His glorious might.
కాబట్టి 11వ సూత్రం మనం చూసినట్టయితే, మన పరిశుద్ధాత్మ శక్తి గలవారమై దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన స్వాస్థ్యములో పాల్గొనుట పొందుతూ మనం ఉండాలి దేవుని కోరుకుంటున్నాను.
And finally, we attain to all steadfastness and patience in the Lord.
కానీ మా తర్వాత మనం దేవుని దీర్ఘశాంతం గలవారై ఉండాలంటాడు.
So brothers, we need endurance, and that's my next point, the need for endurance in this present hour.
కాబట్టి మనకు సహనం అవసరం, సహింపు అవసరం మనకు ఎంతో. మన తర్వాత చదువుకునే మాట అదే.
But notice in verse 11 it says attaining to steadfastness and endurance with joy.
సంతోషముతో దేవుని సన్నిధిలో ఉండాలని, సంతోషముగా తేజవాసుల యొక్క సహవాసంలో ఉండాలని దేవుని యొక్క మాట మనం చూస్తున్నాం.
The fruit of the Spirit living within us is joy, and that joy becomes our strength to endure all the tribulations and all the sufferings that we go through in our Christian life.
ఆత్మ సంబంధమైన ఫలం ఏంటంటే సంతోషము, సమాధానం. కాబట్టి ఈ సంతోషం, సమాధానం ఏం చేస్తుందంటే, ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నా లేకపోతే ఇంకా ఎదుర్కోబోతున్న మహాశ్రమలు, హింసలు మన సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే రాబోతున్న శ్రమలు అనేవి మనిషిని పురోగతిస్తుంది. కాబట్టి అయితే క్రీస్తు ప్రభువు మనలో ఉంటే అవి మనల్ని సంతోషపరిచేస్తాయి. కాబట్టి ఆ సంతోషం గురించి మాట్లాడుతున్నాను.
The Bible tells us in Romans 14 and verse 17, the kingdom of God is righteousness, peace, and joy in the Holy Spirit.
So in Roma 14:16 maatladara devu rajyamante bhogamu vaanamu kaadu gaani neethiyu samadhanamulo parishuddhaatma endani aanandunayindi. Hallelujah, hallelujah.
Listen, when we enter the kingdom, all the overcomers that end up ruling and reigning with the Lord for 1,000 years, they will hear the words, good and faithful servant, enter into the joy of your Lord.
గమనించండి, మనకి యుగంతో జరిగిపోయిన తర్వాత, సంఘం పడిపోయిన తర్వాత, రాక అయిపోయిన తర్వాత తీర్పు జరిగినప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో మీరు జయించిన వారు కదండి, సమంలోను మహాసభంలోను మీరు జయించిన వారు కాబట్టి ఇదిగో మీకు నేను ఈ సభ ఈ యొక్క దేవుడు రాజ్యం ఇస్తున్నాను, మీరు నాతో పాటు కూడా ఏమండి న్యాయం తీర్చండి ఈ లోపల అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మన గురించి మనం ఎంత సంతోషించాలి.
The Bible tells us it is the Father's good pleasure that he gives us the kingdom.
So దేవునికి రాజ్యం ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు అంతా జయించి ఆయనకు రాజ్యం అప్పగిస్తాడు, అప్పుడు ఎంత మహిమ ఎంత ఆనంద ఆలోచన చేయండి.
His desire and his joy is that every single one of us would overcome in this age and enter into his joy in the coming age.
దేవుని ప్రధాన సంకల్పం ఏంటంటే ప్రతి మనిషి కూడా అంటే ప్రతి విశ్వాసి కాపరి సువాసులందరూ కూడా ఈ లోక శ్రమను జయించి అవమానం జయించి వారి యొక్క కుతంత్రములను మనం సమర్థవంతంగా ఎదుర్కొని ఇటువంటి దేవుడు మనం తీర్చున్నటువంటి ఆ నిరంతర రాజ్యంలో ఆ నియమ పరిపాలన ఉండాలని దేవుడి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలియపరుస్తున్నాను.
The thousand-year millennial kingdom is a wonderful reward for those that walk with the Lord, live in His presence, and find fullness of joy at His right hand every day.
జయించిన వాళ్ళు సమన నుండి మహాసభ నుంచి బయట వచ్చిన వాళ్ళు ఆ యొక్క దేవుడి రాజ్యంలో ఏ పరిపాలనలో ఆనందము సంతోషము సమాధానము నీతి అంతా కూడా రాజ్యం చేస్తుంది కాబట్టి అలాంటి ఉన్నతమైన ప్రదేశంలోకి దేవుడు తీసుకెళ్ళాలని ముఖ్యమైన ఉద్దేశము.
ఇట్ షుడ్ బి అవర్ జాయ్ ఎవ్రీ సింగిల్ డే టు స్పెండ్ టైమ్ ఇన్ ద లార్డ్స్ ప్రెసెన్స్ ఇన్ అ లిటిల్ ఇన్నర్ రూమ్ వేర్ ఎవర్ ద లార్డ్ కెన్ గివ్ us, ఈవెన్ ఇఫ్ దట్స్ ఆన్ అవర్ బెడ్ where the door is shut and we can spend time alone with our Father. I know that's not always easy in India, but in principle we need a little time alone with Him in His presence every day.
ప్రతిరోజు దేవుడితో ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడైనా సరే నీకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన గది అంటే దేవుడితో గడిపే గది నీకంటూ ప్రత్యేకంగా ఉండాలి. మన భారతదేశంలో మరి ఆ విధంగా ఎటువంటి చేస్తామో తెలియదు కానీ అలా ఉన్నప్పుడు దేవుని యొక్క ముఖము చూడగలరు.
And that kingdom that is coming soon is a huge reward and a huge encouragement to us, brothers, to live a life of obedience and faithfulness every day that we walk on this earth with the Lord.
ఆయనలో ఉన్న వారికి దేవుడు చెప్పినట్టుగా ఆయన వీణ పరిపాలనలో ఇవన్నీ కూడా వారికి ఇవ్వబడుతుంది కదండి. ఆ వీణ పరిపాలనలో మనకు ప్రతిఫలం ఉంటుంది, బహుమానాలు ఉంటుంది, కిరీటాలు ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు అప్పుడు లభిస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది.
Let's all turn to Hebrews chapter 10.
ఎబ్రీ 10వ అధ్యాయం అపోస్తలు పౌలు ఇబ్రియుల పత్రిక 10వ అధ్యాయం త్వరగా
in verse 35
35వ వచనం ఎబ్రీ 10 35
the writer says, don't throw away your confidence which has great reward.
తన కరేనతే ఆమి కారుకి దైవమును విచ్చిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా
This word confidence is a wonderful word. Basically it means boldness, and it's the boldness we have to remain in the new covenant and to access the throne of grace every single day by the blood of the Lamb.
ఏమంటే దేవుడు బహుమానం ఇస్తున్నాడన్న నమ్మకమే ఉండాలి. కానీ వేరే మాట మనం రాకూడదు, వేరే క్రియ మనం కనపడకూడదు. ఆ నమ్మకమే నీకు బహుమానం కలిగేట్టుగా చేస్తుంది.
I tell you, we need great confidence that there is a reward available for every single one of us that are faithful in our Christian walk.
కాబట్టి గొప్ప నమ్మకము మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన కోసం బహుమానము ఎదురుగా ఉంది కాబట్టి, ఎదురు చూస్తుంది కాబట్టి. నీ యొక్క గురి అంటే ఆ బహుమానమే కాబట్టి నువ్వు గొప్ప నమ్మిక కలిగి ఉండాలి. ఇప్పుడు నుంచి
ఇఫ్ యూ రీడ్ వర్స్ 32-34 ఇట్ ఐటమైజెస్ మెనీ ఆఫ్ ద వెరీ హ్యూజ్ అండ్ డిఫికల్ట్ సఫరింగ్స్ దట్ దీస్ సెయింట్స్ హావ్ గాన్ త్రూ And what gave them strength was they knew they had a better possession and a lasting one.
So 32-34 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా శ్రమలో ఉంటారు, ఈ ఇబ్బందుల్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా వాళ్ళ గురి వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళ మంచి పొజిషన్స్ అంటే మంచి స్థానములు మంచి బహుమతులు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న నమ్మక వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి శ్రమ వాళ్ళకి ఏం పెద్ద లెక్కగా అనిపించడం లేదు, వాళ్ళ విశ్వాసము సరిపోవట్లేదు.
Verse 32 says they were enlightened and they endured a great conflict of sufferings.
వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా శ్రమల్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి పరుగు లేక వాళ్ళు ఉన్న బహుమానం నిమిత్తము వీటన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఉన్నట్టు మనం చూస్తున్నాం, సహించట్టుగా ఉన్నట్టు చూస్తున్నాం.
They were made a public spectacle through reproaches and tribulations and became sharers of those who were also treated the same.
సో మిగతా వాళ్ళు కూడా ఇదే రకంగా ఇబ్బందులు పాలయ్యారు, ఇదే విధంగా శ్రమలకు లోనయ్యారు, అయినప్పుడు కూడా ఎవరు కూడా విశ్వాసం సరిపోలేదారు.
In verse 34, we find out they accepted joyfully the plundering of their possessions. That means the seizure of their property.
వాళ్ళు వారి యొక్క వారికి స్వాస్థము వారికి భాగము కోసము వారు నిరీక్షించి ఉన్నారు కాబట్టి దాని విషయమై వారు సంతోషించినట్టు మనం చూస్తున్నాం.
Yes, thank you. So brothers, they had the reward before them, and that gave them the endurance, and that gave them the strength and joy to gladly let go of their earthly possessions, because they knew they had a greater possession ahead of them ultimately in the kingdom.
కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి అంటే స్వాస్థము భాగము వాళ్ళు లేకపోయినా లేకపోతే పోగొట్టుకున్నా వాళ్ళ పరలోకంలో వాళ్ళు ఇవ్వటువంటి ఆ ఆనందాన్ని ఆ బహుమాన విషయమైన సంతోషిస్తారు, కానీ వీటి విషయంలో ఏమాత్రం కూడా వాళ్ళు దుఃఖపడట్లేదు బాధపడట్లేదు.
And then we have verse 36. You have need of endurance so that when you've done the will of God you might receive what was promised.
సో ఇక్కడ వాళ్ళు 36వ వచనం చదువుకుందాం. మనకు ఓరి ఎంతో అవసరం, ఓరి లేకపోతే ఎన్ని కూడా పోగొట్టుకుంటాం.
సో లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్, వెన్ ఇస్ ద లార్డ్ గోయింగ్ టు రికంపెన్స్ us and reward us for our faithfulness? When is that going to occur?
కాబట్టి ఒక విషయం నమ్ముతాం, దేవుడు మనకు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తారు? మనం చేసిన క్రియను బట్టి, మన లోపల ఉన్నటువంటి చేసినటువంటి పనులన్నింటి బట్టి కూడా దేవుడు మనకి ఇవ్వే ప్రతిఫలము అది ఏ విధంగా ఉంటుందో మనం అసలు ఆలోచన చేసుకుందాం.
The answer is in verse 37.
37వ వచనం చూద్దాం, దాని ఆన్సర్ అక్కడ ఉంది. ఇక కాలము బహుపక్షముగా ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయవచ్చును, నా ఎదుట నీతి మంత్రులైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన కదా అతని తన ఆత్మకు సంతోషం ఉండదు.
So the Lord is coming suddenly, and when he comes his reward is with him.
So devudu anubhavisthunna devudu vastadu kada kuda devudu vastadu thoraga vachunadu chestunadu ayana vachinappudu ayana bahumanamu ayana vachane undi.
Now this verse says he who is coming will come and will not delay.
Vachunavadu thoraga vachunadu ani aalasyamu cheyadu chestunadu.
It's very tempting to say in our heart the Lord delays his coming. We should not do that because that could put us in a state of being caught off guard because we lose our alertness.
కాబట్టి వచ్చినవాడు త్వరగా వస్తుందని ఆలస్యం చేయడం కారణం ఏంటంటే మన విశ్వాసంతో పడిపోతారేమో, విశ్వాసం జారిపోతారేమో, కాబట్టి దేవుడు ఆలస్యం చేయక ఆయన త్వరగా వస్తాడని పదే పదే చెబుతున్నాం.
We've already looked at Matthew 24 where the evil slave said, my Lord delays his coming.
So 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం కదా, ఆ చెడ్డదాసు ఏమంటాడు, ఏమంటే చెప్పుకున్నాడు, తనలో తాను నా యొక్క యజమాని ఆలస్యం చేస్తున్నాడు కదా, నా ఇష్టానుసారంగా ఉండాలనుకున్నాడంట.
Let's look at that quickly one more time. Sometimes it's good to repeat.
Matthew chapter 24, no?
Yeah,
24.
Verse 48. If that evil slave says in his heart, my master is not coming for a long time. In other words, delays his coming. This slave was a servant of the Lord. He was a servant of the Master. This means he was born again. There are some teachings out there that say this evil slave was a nominal Christian. That means he was a Christian in name only. He possessed the name Christian but was not born again. Let us be very clear. The Lord Jesus would not call someone his slave if they were not born again. That is absolutely, I want to use the right word. That is, let's just say that's a very huge inaccuracy.
Against the truth.
Against the truth,
yeah.
They're actually questioning the very words of the Lord who addressed him as a servant and a slave of the Master.
So, ఇక్కడ సర్వందని చెప్పినట్లుగా సర్వందని అనుకుంటాడు ఇక్కడ పేరుకే క్రైస్తవుడు కానీ ఇతను క్రైస్తవుడు కాదు తిరిగి జన్మించడం లేదు అనుకుంటారు. అయితే దేవుడు సర్వాధికారైన దేవుడు, నీతిని న్యాయంగా పరిపాలించే దేవుడు, దేవతను కూడా తన దాసుని పిలవడు. తిరిగి జన్మించకపోతే, ప్రభుని అంగీకరించకపోతే దేవుడు ఆ విధంగా తన దాసుడు ఎక్కడ కూడా చూసినట్టుగా లేదు. అందుకనే అక్కడ చేస్తే అది ఎగనిస్తున్న సత్యానికి విరుద్ధంగా మాట్లాడటం ఉంటుంది కొంతమంది వాదనది. కానీ ఇప్పుడు తిరిగి జన్మించిన వ్యక్తిని ఖచ్చితంగా వాటికి అనుసరమో చూసుకోవడం తెలుస్తుందని దేవుడు తెలియజేస్తున్నారు.
సో బ్రదర్స్, ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇర్రెస్పాన్సిబుల్ టు టేక్ వర్సెస్ లైక్ దిస్ and to change them and say that these servants were not
believers.
It says in verse
50,
the master of that slave will come on a day when he does not expect and on an hour which he does not know and cut him in pieces and assign him a place with the hypocrites.
So,
the whole reason the Lord spoke these verses is to wake us up to be ready and alert for his soon return.
ఈ మాటలన్నీ కూడా అసలు ప్రకటన ఉంటుంది మన చదువుతాను కూడా కదా వింటాను కూడా బాధగానే ఉంది. అయితే దేవుడు చూసినటువంటి మాటలన్నీ కూడా మనం ఈ మాటలు చదివినప్పుడైనా సరే మన హృదయాలను సరి చేసుకోవాలి. మన జీవితాన్ని మన బ్రతులను సరి చేసుకొని దేవుడు వస్తున్నాడు కాబట్టి మన భయంతోనూ వరుకుతోనూ నీతితోనూ మనం ఎదుర్కోవడానికి వాక్యం మనకు అర్థమవుతుంది.
So it is very clear that some servants will be ready and some will not be ready.
ఇది మనకు చాలా క్లియర్గా చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది కదా. దేవుడు వచ్చే సమయంలో కొంతమంది సిద్ధపడి ఉంటారు, కొంతమంది సిద్ధపడి ఉంటారు.
Some will be put in charge of all of his possessions and some will receive temporary discipline and even judgment and punishment, but that does not mean they go to the lake of fire for eternity.
గమనించండి, కొంతమంది ఏమో మంచి పొజిషన్ లో ఉంటారు. ఎప్పుడైతే యజమానులు సిద్ధంగా ఉంటే దాసులు అయితే మెరుగుతూ ఉండి తన పని చక్కగా చేస్తుంటాడు, అతనికి మంచి పొజిషన్ అంటే మంచి స్వాస్థ్యం మంచి అధికారం ఇవ్వబడుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇవ్వబడుతుంది, కానీ దాని ముందు శిక్ష ఉంటుంది కదా, పనిష్మెంట్ వరకు ఉంటుంది. శిక్షాకాలంలో కొంతకాలం ఉంటారు, అగ్ని కూడా కొంతకాలం ఉంటారు వాళ్ళు కదండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని పొజిషన్ ఇవ్వబడుతుంది, కానీ ముందుగా ఉన్న వాళ్ళకంటే ఎక్కువ పొజిషన్ వాళ్ళకి ఉండదు. ఎవరైతే సిద్ధంగా ఉంటారు, కనిపెట్టుకుంటారు, వాళ్ళకి మంచి పొజిషన్, తర్వాత వాళ్ళకి పొజిషన్ ఉంటుంది, కానీ వాళ్ళు చాలా తక్కువ పొజిషన్ ఉంటుంది. అర్థమవుతుందా? తన భక్తులుగా ఉన్నట్టు కనపడుతున్నారు. దేవస్వామి గారు వింటున్నారా? అంటే మిమ్మల్ని కాదు లేదు, అందుకు అర్థమవుతుంది. అర్థమవుతుంది చెప్పండి, మాకు తెలిసిన ఏదైతే మళ్ళా మీరు చదువుతాను అనుకుంటున్నారా? దయచేసి వాక్యాలను జాగ్రత్తగా గమనించి అర్థం చేస్తూ మనం చేస్తున్నాం. అందుకని నిద్ర మహాత్మ పడుతుంటే చెప్పే వాళ్ళకి గమను కూర్చుని మనిషి అనిపిస్తుంది. కాబట్టి అలక్తిగా ఉండండి, మాటకు మాటకు మీరు కూడా చెప్తుండండి, ఆమె చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే అది ఉన్నప్పుడు ఆత్మ స్పందించింది బాగా, సరేనా? నేను స్తోత్రం చేద్దాం. సమస్య ఉందాక చెప్పారు, సమస్య ఉంటారు కానీ సంగతం సంబంధం లేదని అందరితో కలిసి పనిచేస్తాం. బైబిల్ ఏం చెప్తుందో చెప్తాం, గుర్తు
పెట్టుకోవాలి.
ఇంకొక రెండు చదువుకుందాం మనం, అదైన తర్వాత మనం చూసుకుందాం మొదటి క్లాసు.
Let's go to Hebrews chapter 11.
హెబ్రీ 12వ అధ్యాయం 11వ అధ్యాయం చెప్పండి సార్.
Verse 24.
24.
And we're going to read through verse 27.
24 నుంచి 26 వరకు చదువుకుందాం. కది కాదయ్యా,
11 24 27 కంటే క్రీస్తు విషయమైన గొప్ప బాధ్యమని ఎంచుకొని అల్పకాలము పాపము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమానుభవించట మేలని యోచించి వర యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలము బహుమానములతో దృష్టి ఉంచాను. విశ్వాసులు బట్టి అతను అదృష్టుడైన వారిని పూజిస్తున్నట్టు స్థిరబుద్ధి గల వాడై రాజాగ్రహమునకు భయపడక ఐపుత్తులు విడిచిపోయాను.
See, by refusing to be called the son of Pharaoh's daughter, he was refusing to identify with the world in his day.
చూడండి, ఫరో యొక్క కుమారుడుగా అతను అనిపించుకుని ఒప్పుకోలేదు. శ్రమకైనా కోబడతా గాని, శ్రమకైనా ఉంటా గాని, ఫరో యొక్క కుమారుడని పిలవబడటానికి అంగీకృతం చెప్పి మోదీ మోషే ఎంత ఖచ్చితంగా చెప్పుకున్నాడు చూడండి.
God called Moses to leave Egypt and to bring the children of God out of Egypt by separating them, and you know the story. There was a separation, and this typifies the church which is called out and separated from the world.
కాబట్టి తెలుసు కదండి, ఐగుప్తు ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు బానిసలు ఉన్నారు? 430 బానిసలు ఉన్నారు. ఆ తర్వాత ఏం వాళ్ళకి విడుదల కలిగింది. దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలు అన్నిలో నుంచి బయటకు వచ్చేయాలి. అయితే కొంతకాలం సమావాసం ఉంటుంది, కొంతకాలం వాళ్ళకి నలుగురు ఏమి ఉంటాయి. అయితే దేవుడు ఎప్పటికైనా సరే దేవుడు జనం కానీ బయటకు తీసుకున్న గొప్ప ప్రణాళికే దేవుని యొక్క సంకల్పమైన మానవ పట్ల.
You could just write down a verse.
రాసుకోండి.
Maybe somebody could read it, but I want you to keep your finger in Hebrews 11.
చూడండి, హిబ్రూ రాష్ట్రం 11వ అధ్యాయం మీకు చెప్పిస్తుంటుంది. మనం దాంట్లో విషయం చదువుకుంటా ఉంటాం. ఇప్పుడు వచ్చి చూద్దాం, చదవండి మీరు.
But I want somebody to read Galatians chapter 6 and verse 14.
గలతీ 6:14. ముందుగా గలతీ 6:14 చదువుకుందాం. అంటే మనం చదువుకునేది 11వ అధ్యాయం హిబ్రూలోనే. అయితే ముందుగా చదువు.
The cross of Christ has crucified the old creation, like we've already shared.
Yes.
It has crucified everything of our first birth, and now we've been transferred into the church, which is the new creation, where Christ is living in us and he is all in all. And in this realm, the world is crucified to us and we are crucified to the world.
అప్పుడు మన జీవితం ఏమిటంటే సిల్వ సమబుద్ధి కాబట్టి, అంటే మన
మరణించాను, అది సమాధి చేయబడింది, ఏమండి అది సిలువకు కొట్టబడింది. అయితే తర్వాత జరిగింది ఏంటంటే మనం ఇప్పుడు దేవునిలో నూతన జీవితం మనం జీవిస్తున్నాం, అంటే నూతన సహవాస సంబంధము దేవుడు మనం కలిగి ఉన్నాం. అదేవిధంగా సంఘం కూడా దేవుడు ఆత్మీయంగా ఎదిగే సంఘము. ఒకప్పుడు మనం లోకాశాన్ని జన్మించాం, ప్రకృతిగా మనం జన్మించగలం కదా, స్త్రీ తల్లిదండ్రులు వచ్చాం, ఆ జన్మ వేరు. అయితే తిరిగి జన్మ అంటే యేసుని కలిగి ఉన్న జీవితం, మన జీవితం సమాధి చేయబడిన ఒకప్పుడు ఎప్పుడైతే యేసు తెలుసుకుంటామో అప్పుడు నూతన జీవితంగా మనం జీవిస్తున్నాం.
సో going back to Hebrews 11, we're going to wrap this up here because we're running out of time. Okay, in verse 25, Moses chose to endure ill treatment with the people of God rather than to enjoy the passing pleasures of sin.
దేవుడు యొక్క తన ప్రియులైన వారితో కదండి, అతని యొక్క సంబంధులతో ఆయన ఆ శ్రమను అనుభవించాలనిపిస్తున్నాడే, కానీ పొరుగు కుమారుడుగా ఎదగను చెప్పించుకోవడం తన సొంత ప్రజలు, తన సొంత జనాంగములు ఆ హింసలు ఆ ఇబ్బంది పొందుకోవడానికైనా ఇష్టపడ్డాడే, కానీ పొరుగు కుమారుడుగా పిలవటం ఆయన ఇష్టం లేదు.
And I think verse 26 is so helpful to all of us.
26వ వచనం మనందరికీ కూడా చాలా అవసరమైన చోటు గమనించండి.
We need to have a mind that is renewed, that considers being in the body of Christ, being with the people of God, enduring ill treatment, enduring reproach is greater riches than the treasures of Egypt.
కాబట్టి ఐగుప్తులో ఉన్న ధనం కంటే, ఐగుప్తులో ఐశ్వర్యం కంటే తన ప్రజలతో తన ప్రియుల వారితో సమరములతో మంచి తెలుసుకున్నారు. పౌరుడు ఎంత సమర్పించుకున్నాడు, ఎంత తగ్గించున్నాడు దేవుని కోసం, దేవుని బిడ్డ కోసం. మోషే ఆ యొక్క శ్రమను అనుభవించిన కన్నా సిద్ధపడ్డాడు.
And brothers, it's because he had his eye on the reward.
ఎందుకంటే తెలుసా సహోదరులారా, ఆయన యొక్క గురి దేని మీద ఉంది, బహుమానం మీద ఉంది కదండి, బహుమానం మీద ఉంది.
That reward in his day was the good land which he never made it into. But ultimately, that typifies the kingdom that's coming.
So, ayana kaalam jaralipoy kadai mosu jerada jaralipoy kada aithe doorunthamanu chusadu kaabatti devudu aayaka vaakyanni ichadu aithe mosu kachithanga devunaka rajyamlo kachithanga untaru andaru kuda visvasinchadu aithe daani munduga ayana rujjipichadu daani choodaniki anubhavichadu.
That ultimate reward is our same reward, which is a city whose maker and builder is God.
కాబట్టి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ పట్టణము సీయోను పట్టణము కదండి, అది మన కోసం తయారు చేయబడుతుంది. దేవుడు దాన్ని కడుతున్నారు కదండి, ఎంత ఆనందించారు ఆ పట్టణంలోకి మనందరూ కూడా వెళ్ళబోతున్నాం.
Look at verse 16 of the same chapter.
11
16 16
16
16
వారు వారి శ్రేష్టమైన దేశమును అనగా పర్వతమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి కిరీటాన్ని అనిపించుకున్నట్లు దేవుడు వారి గురించి సిగ్గుపడ్డాడు. ఇలా ఎలాగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరచి ఉన్నాడు.
Let's also read verse 10. Referring to, this is referring to Abraham. Go ahead.
ఇలా ఎలాగా దేవుడు దేనికి
Brothers, we have a heavenly city coming. We may be raptured temporarily, but eventually that heavenly city is coming down to the earth.
ఖచ్చితంగా రాబోతున్న తెలియ వాక్యం సార్ మనం చదువుకుంటున్నాం. కూర్చున్నాయి
రెవల్యూషన్ చాప్టర్ 3:12
ప్రకటన 3:12 మనం చూసినట్లయితే,
హి ప్రామిసెస్ ద చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా విచ్ హాడ్ ఆల్రెడీ రిసీవ్డ్ ద రివార్డ్, దే ఆల్రెడీ హాడ్ అ క్రౌన్, హి ప్రామిస్డ్ దట్ దే వుడ్ బి మేడ్ ఎ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
చూడండి, లవలోక్య సంఘానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు కదా. ఎందుకనే వారికి వాగ్దానం చేశాడు, ఎందుకంటే వారు జయించినారు కాబట్టి, మంచి సాక్ష్యాన్ని పొందుతున్నారు కాబట్టి వారికి బహుమానం సిద్ధంగా ఉన్నట్టున్నారు.
And he says, the name of my God and the name of the city of my God, New Jerusalem, will be written on them.
ద్వారమేది ఏం రాయబడుతుందంటే దేవుని పట్టణం అని రాయబడుతుంది. వారు దేవుడు పేరు పెట్టారు.
And notice it says at the end of verse 12, which comes down out of heaven from my God.
చూడండి, అక్కడ 12వ అధ్యాయం 12వ వచనము చివరిలో చదువుకుంటే ఇది పరలోకము నుండి భూమి మీదకు దిగి వస్తున్నది అంటారు.
And he says, and my new name. These are all aspects of the rewards for those who overcome in this church, in the church
age.
Okay, where do we get that endurance? Finally, we can look at Hebrews 12, verse 1 and 2.
12వ అధ్యాయం.
I think we're all familiar with the expression of keeping our eyes on Jesus. That's exactly what we all need at this present hour. We need our eyes fixed on Him, the one who already endured.
కాబట్టి మన చూపు, మన దృష్టి అంతా కూడా దేవునిపై కేంద్రీకృతమై ఉండాలి. కాబట్టి ఎందుకంటే దేవుడు మన కోసం సమస్తము చేసిన వాడు, సమస్తము చేసి ఆయన మన కళ్ళు చూసేవారు చూస్తున్నాడు. కాబట్టి మన చూపు, మన దృష్టి అంతా కూడా దేవుని వైపు మాత్రమే ఉండాలని మనం కోరుకుంటున్నాం. 12వ అధ్యాయం ఎప్పుడు రాష్ట్రపతి మనం చదువుకున్నాం.
We are told we need to endure the race that is set before us. It's a long distance race. It's even a lifetime race.
గమనించండి, మన ముందు వచ్చిన పందెము చాలా పెద్ద పందెం. అంటే ఎక్కడ ఉంటుంది, ఒక మన జీవితకాలం అంతా కూడా పరిగెత్తాలేమో కదా. అయితే దాని ఓర్పుతో, ఓర్పుతో దాని కోసం కనిపెట్టాలి. ఆ బహుమానం కోసం మనం వాక్యం తెలియజేస్తుంది.
Jesus Christ is the author of our faith. He's also the finisher of our faith. He is the one ultimately that gets the credit and the glory for finishing our faith and getting us into the kingdom.
మన విశ్వాసానికి కర్త అదోనండి, మన విశ్వాసానికి కర్త తర్వాత దాన్ని ముగించేవారు కూడా ఆయన. కాబట్టి ఆయనే సమస్తం వల్ల ఉండి సమస్తం కూడా జరిగిస్తున్నాడు. మన గొప్పతనం మన ఏది కూడా లేదు. కాబట్టి గమనిద్దాం, దేవుడు సమస్తం జరిగిస్తున్నాడు. కాబట్టి అయితే ఓర్పు మనకు అవసరమైనది, నమ్మిక మనకు అవసరమైనది. నమ్మిక తప్పి ఓర్పు లేకుండా ఉంటే నువ్వు పరిగెత్తలేవు, పైగా బహుమానం పొందుకోలేవు.
Brothers, that's why we need one another. Vicky, you need Brother Samrat. Samrat, you need Vicky to help one another keep your eyes where they belong. Not on each other, not on all the work, but primarily on the one who's already endured.
Hallelujah! గమనించండి, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, నేను తమ్ముడు ఒకరినొకరు చూసుకుంటా ఉంటాం. అంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో కాదు, శరీర సంబంధమైనటువంటి బాధ పంచుకోవడమే కాకుండా ఆత్మ సంబంధమైన దేవుడు మా కోసం దాచిపెట్టినటువంటి ఆ పట్నము, సుందరమైన పట్నముడు, ఆ పరిశుద్ధ పట్నంలో మీరు ప్రవేశించినట్టుగా ఆలోచనతో మా ఆలోచనలు ఏకీభించినప్పుడు, ఆ రెండు కరెక్ట్ గా కనెక్షన్ కలిసినప్పుడు మనం దేవుని ఆనందాన్ని మనం చూడగలం.
Well, brothers, is this clear what we shared this morning?
Aya, adhuvaina? Adhuvaina? Adhuvaina kada? Enta mandi adhuvaina?
A little bit? A lot?
Baaku undi, vadana baa santoshistunnaru paale. Very good.
Praise the Lord. So number one, we will continue to live a life of praying for one another, interceding on one another's behalf, and as we live that life of prayer, we will be preparing ourselves and strengthening ourselves to stand before the Son of Man.
కాబట్టి మొదటిగా మనం ఏంటంటే ప్రార్థన సభలో ఉండాలి. ఒకరికొకరు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తున్న వారు కాదు, వారిగా ప్రార్థనలో గడిపే వారిగా మనం ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క రాక సమీపంలో ఉంది. కాబట్టి ప్రార్థన సవాసంలో ఉన్నప్పుడు మన ఆత్మీయ సంబంధం కూడా మెరుగుపడుతుంది.
As we keep ourselves in His presence, we enjoy the fullness of joy that we find in Him. We will find the strength to finish this race and to receive the reward, and we will all hear those words, good and faithful servant, enter into the joy of your Lord.
It is so good. Come and tell me, when you pray today, వాక్యాన్ని సరైన చెప్పబడిన విషయాల ప్రకారం మనం తీరుస్తాము, నమ్మకమైన దాసులుగా మనం ఎప్పుడైతే ఉంటామో, నమ్మకమైన పరిచర్ ఎప్పుడైతే మనం చేస్తామో, మన పరుగు పందెంలో ఓర్పు ఎప్పుడైతే మనం పరిగెత్తుతామో, దేవుడు మన కోసము సిద్ధపరచుకుంటున్న రాజ్యంలోకి దేవుడు మనల్ని ఏమని చూస్తాడు చెప్పండి? బలా నమ్మకమైన మంచిదాసుడా, నువ్వు నా రాజ్యంలోకి పరిగెత్తు, వెళ్ళిపో, మొత్తంలో స్వీకరించుకో, మొత్తము సంపాదించుకో అని చెప్పుకుంటాడు. దేవుడు మనకు ఇవ్వబోయే పొజిషన్ చూడండి స్వాస్థ్యమా.
Let us offer our bodies, our families, our possessions, our time, our future to the Lord so that we can give the Father His good pleasure, which is to give us the kingdom.
కాబట్టి మన సమయాన్ని, అంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన ఆస్తులను, మన స్వాస్థ్యమును, మనకున్నటువంటి పొజిషన్లు, మనకున్నటువంటి సమస్తను కూడా దేవుని దగ్గర పెట్టేస్తే దేవుడు దాన్ని బట్టి మనకు ఆయన రాజ్యంలో ఆయన వెయ్యని పరిపాలనలో దేవుడు ఎలాంటి పొజిషన్ ఇస్తాడో, ఎలాంటి స్థితిని, ఎలాంటి అధికారాన్ని దేవుడు ఇస్తాడో మీరు చూడండి.
Hallelujah!
Hallelujah!
Okay, good.